వైరా మామూలు వైరా, మైకు వైరు కాదు. మైకు వైరే గట్టిగా ఒక కేజీ దాటితే మనం మొయ్యలేము. ఆదిశేషుడు అందుకని నిన్ను మొయ్యగలిగే శక్తి ప్రసాదించమని భక్తితో ప్రార్థించాడు. అప్పుడు ఆదిశేషుడు తేలికగా చేతిలోకి ఒక తాడుగా వచ్చేశాడు. ఆ తాడును తీసుకున్నాడు, ఈ ఓడకు ఒకవైపు కట్టేశాడు, రెండో కొస పట్టుకెళ్ళి చేప కొమ్ము కట్టాడు. జనార్దనుడికి నమస్కరించాడు. భగవంతుడా, నీకు తాడు కట్టాను ముక్కుకి, ఈ తాడు కూడా ఆదిశేషుడు, ఈ పడవని నడిపి నువ్వు రక్షించు నన్ను, నిన్ను కూడా ఇలాగ తాడుగా ముక్కుతో కట్టడం అనేది నాకు మనస్సుకి బాధ కలుగుతోంది, కానీ జగద్రక్షణ కోసం నీవిచ్చిన కర్తవ్యం కాబట్టి కట్టాను, అనుగ్రహించు అని ఆ వాడ ముందు భాగంలో నిలబడ్డాడు శృంగం దగ్గర. అప్పుడు ఆ వాడ జాగ్రత్తగా నిలబడిందట. తక్కినవన్నీ నాశనం అయిపోయినా అలలకి ఎటువంటి కెరటాలు లేచేయటండి, 10 తాడి చెట్లు, 16 తాడి చెట్ల ప్రమాణాన్ని కెరటాలు లేచేయట, అయినా ఆ కెరటాల ఓడలోకి ఒక్క చుక్క నీరు పడలేదు పమ్మన్నారు. మనం 2000 నర్మదా పుష్కరాలకి వెళ్ళినప్పుడు అట్నుంచటే మనం అన్నీ తిరిగాం, ద్వారకకి కూడా వెళ్ళాం. అప్పుడు ద్వారక వెళ్ళేటప్పుడు సముద్ర మధ్యంలో ఉన్న బేట్ ద్వారక దగ్గరికో ఎక్కడికో వెళుతున్నప్పుడు ఓడలో పెద్ద పెద్ద కెరటాలు వచ్చి ఓడలో ఉన్న మనల్ని తడివేసే, గుర్తుందో లేదో మీకు. అంత పెద్ద ఓడలో ఎక్కితే ద్వారక విడితే అక్కడే నీళ్లు కొట్టేయంటే ప్రపంచ ప్రళయకాలంలో ఆ నీరు కెరటం ఎంత తెలిసిందో ఆలోచించండి. ఆ కెరటాలు కూడా ఈ ఓడను ఏమీ చెయ్యలేకపోయాయి. అటువంటి ఆ ఓడ స్థిరంగా నిలబడింది. ఎన్నాళ్ళు గడిచిందో ఆ కాల ప్రమాణానికి మితి లేదు. అవాంతర ప్రళయం గడిచింది. ఆ తర్వాత మనువు ఈ ప్రపంచ ప్రళయకాలం అంతా జరుగుతున్నప్పుడు, లోకాలు అలకలోలమై నాశనమైపోతున్నప్పుడు, అంతా నీటితో ఉన్నప్పుడు, ఎక్కడ పొద్దు లేదు, పొద్దు పొడవడము లేదు, కొంకడము లేదు, ఎందుకు సూర్యుడు చంద్రుడు ఎవరు కనపడరు. అప్పుడు మరి కాలక్షేపం ఎలాగా, నేను లేను అక్కడ అప్పుడు. అందుకని శ్రీ మహావిష్ణువునే డైరెక్ట్గా అడిగేశాట ఆయన. ఏమండి స్వామి, పురాణాలు వినాలని కోరికగా ఉంది, సందేహాలు నాకు చాలా ఉన్నాయి. ఇప్పుడు పద్మాకర్ గారు కూడా మీలోకి వెళ్ళిపోయారు, మీలో ఉన్నారు ప్రస్తుతం ఈ హృదయంలో. ఆయన్ని పిలిచి అడగడం బాగుండదు కాబట్టి మిమ్మల్ని నేను డైరెక్ట్గా అడుగుతున్నాను, మీ హృదయంలో ఉన్న ఆయన కాస్త విజృంభించి నాకు ఆ పురాణ కథలు చెప్పాలి అనగా, ఏం అడుగుతావో అడుగు అన్నట్టు మత్స్యరూపుడు. నాకు దివ్యమైనటువంటి సందేహాలు ఉన్నాయి, ఆ సందేహాలను పురాణ కథారూపంలో వివరించమన్నట్ట. అదిగో అప్పుడు చెప్పాడు, ఇదే మత్స్య పురాణం అంటే. పృష్టేన మనునా పూర్వం పురాణం మత్స్యరూపిణ తదిదానీం ప్రవక్ష్యామి శృణుత్వం ఋషి సత్తమాహ. సూత మహర్షి సౌనకాదులకి చెబుతున్నాడుగా, ఓ సౌనకాది మహర్షులారా, ఆనాడు మత్స్య రూపంలో శ్రీ మహావిష్ణువు ఆ జల ప్రళయంలో ఉన్నప్పుడు ఈ మనువు ఆయనని వ్యర్థంగా ప్రసంగం చేయకుండా ఉండడం కోసం విశేషాలు అడిగాడు. ఆయన ఆ విశేషాలకు జవాబులు చెప్పాడు, రకరకాల కథలు. అదే ఈ మత్స్య పురాణం అంటే. యోగశాయి చెప్పిన కథ మత్స్య పురాణం అయ్యింది ఇది. ఋషి సప్తములారా, అదే నేను మీకు చెబుతున్నాను, వినండి. ఇంతకుముందు మీరు నన్ను అడిగిన ఈ సృష్టి మొదలైన విషయాల గురించి ఏక సముద్రంగా ఉన్న కాలంలో మనువు కేశవుణ్ణి ప్రశ్నించాడు. ఈ ప్రపంచ ఉత్పత్తి అంటే పుట్టడం, ప్రళయం అంటే నాశనం అయిపోవడం. సరే, ప్రపంచం మళ్ళీ పుట్టినప్పుడు అందులో ఎవరో ఒక మహానుభావుడు ముందు పుడతాడు, వాడిని మనువు అంటాం. అతని వంశం, ఆ మనువు యొక్క భార్యలు, పిల్లలు మన్వంతరాలు అన్నమాట. ఆ మనువు కాలంలో ఉండే రాజులు, తక్కిన ప్రజలు, దేవతలు, ఋషులు, ఈ గందరగోళం. తర్వాత వంశంతో పాటు వంశానుచరితం, ఆ రాజుల యొక్క వంశంలో వాళ్ళు ఎలా ప్రవర్తించారు, భవనాల విస్తారం, ఏ ఏ ద్వీపాలు, ఎక్కడెక్కడ ఏ ఏ పుణ్యక్షేత్రాలున్నాయి. తర్వాత వివిధములైన దానాలు, ధర్మాలు, ఇందులో ఎన్ని వ్రతాలు ఉన్నాయో ఆశ్చర్యం. ఎన్ని దానాలు, ఎన్ని ధర్మాలు ఉన్నాయో, అసలు పురాణ దానం అంటే ఇందులోనే బాగా చెప్పారు. అటువంటి విశేషాలు, శాశ్వతమైన శ్రాద్ధ కల్పం, ఆపై వర్ణ ఆశ్రమ విభాగం, ఇష్టం, ఇష్టాపూర్తం, సత్కర్మలు, దేవతల ప్రతిష్టలు, ఈ దేవాలయాలు కట్టించడం, దేవతల ప్రతిష్టలు చేయడం, ఇవన్నీ చెప్పకోరుతున్నాను. బోలెడంతకాలం ఎప్పుడు పుడుతుందో మళ్ళీ భూమి తెలియదు, మరి అంత టైం ఎలాగ మరి వేస్ట్ అవ్వటం. పైగా ఇంకో అదృష్టం, కరెంట్ అనే పోయిందని వెంగలేదు, ఫ్యాన్లు వేసుకోవాలని లేదు, మైకు లేదు, ఎల్ఆర్ శ్రీనివాస్ వచ్చి క్యాసెట్ చేయాలని వెంగలేదు, హాయిగా ఆయన చెప్పుపోతుంటే ఈయన వింటూ ఉంటాడయ్యా, ఇదో పెద్ద గొడవ. ఆ హాయి ఈ ప్రదేశంలో నన్ను వ్యర్థం చేయకుండా కాలక్షేపం ఈ రకంగా నిక్షేపం చెయ్యాలి, పవిత్రంగా కాలాన్ని గడపాలి అని అడిగితే అప్పుడు ఆ మత్స్యహవవాచ ఇలా అన్నదట మత్స్యం, మహాప్రళయకాలేతు ఏతదాసీత్తమోమయం ప్రసుప్తమివ చాతుర్క్యం అప్రజ్ఞాతమలక్షణం అవిజ్ఞేయం అవిజ్ఞాచం జగత్సాస్ను చరిష్ణుచ. మనువుతో మత్స్యం అన్నదట, నాయన ఓ మనువు, ఇది అవాంతర ప్రళయం, ఈ కల్పానికి ముందు జరిగింది, ఈ మహాప్రళయం జరిగిన సమయంలో జగత్తంతా కటిక చీకటి తప్ప మరొకటి లేదు, ఎటు చూచినా చీకటి చీకటి చీకటి, ఎక్కడ కన్ను పొడుచుకున్నా కానరాని కటిక చీకటి. ఈ చీకటిలో నీ అదృష్టం, నేనొక్కడిని మాత్రం జ్యోతిస్వరూపుడనై నీకు దర్శనమిస్తున్నాను, తక్కిన చోట ఎక్కడ ఈ వెలుతురుండదు. ఇక నీకు ఈ చరాచర జగత్తంతా గాఢ నిద్రలో ఉంది, అదే చావు. చావు అంటే గాఢ నిద్రే, ఎరుగరాదు, కాలం ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడైతే పగలయింది రాత్రి అయింది, పగలయింది రాత్రి అయింది, పగలు డ్యూటీ, రాత్రి మళ్ళీ పురాణం వినడం, మళ్ళీ ఎప్పుడు పడుకుంటున్నాము, ఎప్పుడు లేస్తున్నాము, గందరగోళం చూస్తూ ఉండగా రిటైర్ అయిపోతున్నాం, ఇవన్నీ ఉన్నాయి. అవేం లేవు, అక్కడ అనుభూతులు లేవు, గుర్తులు లేవు, లక్షణాలు లేవు. ఇది అని నిశ్చయించి చెప్పడానికి వీలు కాని అనుభవంతో తెలియ శక్యం కాకుండా ఉంది. నీకు కూడా ఎంతో పూర్వం అనుభవం లేదు, ఇదే మొదటిసారి. చావు అనుభవం ఎలా ఉంటుందంటే, ఏం చెబుతాం, చచ్చినప్పుడు తెలుస్తుంది, తెలిసాక మనం చెప్పలేము. నేను అప్పుడు అలా చచ్చిపోయానండి అని చెబుదామంటే పూర్వజన్మ వాసన ఉండదు. ఇదంతా ఇటువంటి కాలంలో నీవు ఈ ఓడలో ఉన్నావు. నేను భగవంతుణ్ణి నామం రూపంతో వ్యక్తం కాను, నాకు నామం లేదు రూపం లేదు, మరి ఎలా పుడుతూ ఉంటాను, తత స్వయంభూహు అంటే నా అంతట నేనే పుడతాను. స్వయంభూ అంటే తనంత తాను పుట్టినవాడు, ఎవడు పుట్టించినవాడు కాదు. ఈ భూలోకంలో కొన్ని దేవాలయాలు ఇప్పటికి కూడా అలాంటి స్వయంభూ ఉన్నాయి. కాశీ ఉన్నది, ఆ విశ్వేశ్వరలింగం స్వయంభూ, శ్రీశైలాది జ్యోతిర్లింగాలన్నీ కూడా స్వయంభూలింగాలే, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు తిరుపతిలో, ఆయన స్వయంభూ ఆయన. ఇలా కొన్ని ఉన్నాయి దివ్యక్షేత్రాలు. వింధ్యాచల నివాసిని ఉన్నది స్వయంభూ ఆవిడ, ఆ తల్లి జగన్మాత. ఇలా కొన్ని కొన్ని క్షేత్రములలో కొన్ని కొన్ని తమంత తాము వెలసాయి. అలా కాకుండా మానవులు కష్టపడి చెక్కించి ప్రతిష్ఠిస్తే ఇది మానవ ప్రతిష్టలు, ఇవి కాకుండా దేవ ప్రతిష్టలు అని ఉంటాయి. దేవతలు ఏం చేస్తారంటే కృతజ్ఞతా సూచకంగా కొన్ని శివలింగాలు, కొన్ని అమ్మవారి విగ్రహాలు, కొన్ని ఇంకో శివుడివో విష్ణువో విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు, అవి దేవ ప్రతిష్టలు. దేవతలు కాకుండా రాక్షసులు కూడా ప్రతిష్ఠిస్తారు. ఇదిగో జరాసంధుడు ప్రతిష్ఠించాడు కాబట్టి మనకి అక్కడ జరాపహరేశ్వర స్వామి అన్నారు. ఇలాగా ఒక్కొక్కరు కొన్ని కొన్ని స్థానాలలో కొన్ని కొన్ని చేస్తూ ఉంటారు. నేను స్వయంభూ అంటే నా అంతట నేనే ఆవిర్భవించినటువంటి వాడిని. అటువంటి స్వయంభూ అయినటువంటి నేను ఈ చరాచర జగత్తంతా నిండి ఉంటాను. అవ్యక్త ఈ కాలంలో నేను ఎక్కడ బయటపడను. ఇప్పుడు నువ్వు నన్ను చేపరూపంతో చూస్తున్నది నా రూపం అనుకోకు, నీకు ఈ చేపరూపంతో ఒక భ్రమ నిన్ను రక్షిస్తున్నట్టు. ఈ మొత్తం నీరు నేనే, వాడ నేనే, చేప నేనే, చేపలో ఉండేటటువంటి పాప నేనే, పుణ్యం నేనే, వాడలో ఉండే మీరు నేనే నాయన. అంచేత నాకంటూ రూపం లేదు, అందుకే అవ్యక్త బయటపడని వాడిని. పరభవ పుట్టాను, పుట్టకుండా ఉండేవాడిని పుట్టాను, వెలుతురు రూపంతో ఉంటాను నేను. అటువంటి నన్ను పరమేశ్వరుడు అంటారు. చీకట్లను పోగొడుతూ సాక్షాత్కారం ఇస్తూ ఉంటాను నేను. ఇంద్రియములకు అంటే ఇంద్రియాలంటే ఏమిటి, కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం, వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు. వాక్కు, పాదం, వాయువు, ఉపస్థ, వీటినేమో కర్మేంద్రియాలు అంటారు. ఈ జ్ఞానేంద్రియాలకి కర్మేంద్రియాలకి కనపడని వాడే అవ్యక్త పరబ్రహ్మ అంటే. కంటితో చూడగలమా భగవంతుడిని? చూడలేము. ఈ కళ్ళు ఉన్నాయి పేరుకి, విగ్రహాలను చూడగలం, మామూలు విగ్రహాలను చూడగలం, ఓ స్థాయి దాటితే అవి కూడా చూడలేము. కంటితో నిజంగా మామూలుగా సూర్యుడిని చూడండి, కళ్ళు బేర్లు కవి పచ్చగా పెడతాయి, ఇంకా తర్వాత కొంతసేపు చూస్తే ఇంక ఉండవు కళ్ళు. కాబట్టి భగవత్ స్వరూపం నిజంగా ప్రత్యక్షమైతే వేలాది సూర్యుల కాంతితో అనేక అనేక చంద్రుల యొక్క చల్లదనంతో అనేక ప్రభలతో ఉంటాడు. అటువంటి ప్రభా కోటి సూర్యప్రభా భాసమానుడైన భగవంతుడు ఎవడు చూడగలడు? కాబట్టి ఇంద్రియాలకు అతీతుడు, గోచరం కాడు. ఇంద్రియములతో వినలేం, ఇంద్రియములతో కనలేం, ఇంద్రియాలతో అనలేం, ఇంద్రియాలతో మనలేం. ఈ అవ్యక్తం కంటే ఆ పరాత్పరుడు శ్రేష్ఠుడు అన్నమాట. అంతర్యామి ఆయన, ఆయనే నారాయణుడు అని ప్రసిద్ధి పొందాడు. ఆ పరమాత్మ స్వయముగా శక్తి ప్రభావంతో ఉద్భూతుడయ్యాడు. ఆ శక్తినే అమ్మవారు అంటారు, గుర్తుపెట్టుకోండి మీరు. తన ఆ శక్తితో ఉద్భూతుడు అంటే పుట్టినాడు. పుట్టిన తర్వాత శరీరం కావాలనుకున్నట్ట ప్రళయకాలం అయ్యాక. ఆ శరీరం కావాలని సంకల్పించుకోగానే సమస్త జగత్తు సృష్టించాలనే భావన కూడా వచ్చింది. అప్పుడు మొట్టమొదట జలములను సృష్టించాడు. అందుకే అపయేవ ససర్జాదౌ అన్నారు. మొట్టమొదట ఆయన సృష్టించింది నీటిని. సృష్టి అంతా మొట్టమొదట నీటితోటే నిండి ఉన్నది. బ్రహ్మాండ సృష్టిలో అపయేవ ససర్జాదౌ తాసు వీర్యమవా సృజత్తు అని 29వ శ్లోకంలో వేదాల్లో కూడా ఇదే చెప్పారు, అన్ని చోట్ల ఇదే చెప్పారు. మొట్టమొదట ఆయన జలములను సృష్టించెను. చిట్ట చివరికి బైబిల్లో కూడా అలాగే ఉంది ఆశ్చర్యం, నీళ్లే ముందు పుట్టించెను అని. ఖురాన్లో కూడా ముందు నీళ్లే పుట్టేయనుంది. కాబట్టి తెలుసో తెలియకో ప్రపంచంలో నిజమైన అంతో ఎంతో ఉన్న గ్రంథాల్లో కూడా అదే ఉంది, మన పురాణ శాస్త్రాదులే కాకుండా. ఆ జలముల నుంచి దానిలో తన అమోఘమైన వీర్యాన్ని నిలబెట్టాడు ఆ భగవంతుడు. అంటే తన శక్తిని నిలబెట్టాడు. ఆ వీర్యం క్రమంగా జలంలో ఒక గొప్ప అందమైన గుడ్డుగా తయారైంది. ఆ గుడ్డు బంగారం రంగులో ఉంది కాబట్టి దాన్ని హిరణ్మయ అండము, హిరణ్మయాండం బంగారపు అండం గుడ్డు రూపంలో ఇలా ఉందట. మీరు ఎప్పుడన్నా చూడండి, బ్రహ్మదేవుడు పుట్టిన కమలం అదే, విష్ణు బొడ్డులోంచి వచ్చిన కమలం అచ్చం గుడ్డులాగా బంగారు రంగులో ఉంటుందన్నమాట. అండం రూపంలో ఉంది, ఒక గుడ్డు రూపంలో కోలగా ఉందన్నమాట. ఆ హిరణ్మయాండం పుట్టింది. అది చాలా సంవత్సరాల పాటు అలాగే ఉండిపోయిందట, వేల సంవత్సరాల పాటు ఉండిపోయిందట. తదేవాండం సమభవద్ధేమ రూపం పరం మహత్ సంవత్సర సహస్రం తదసూర్యం తమసావృతం ప్రవిశ్యాంతర్మహాతేజః స్వయమేవాత్మసంభవం ప్రహాయమాత్స్యమవ్యక్తం విష్ణుత్వం అగమత్ పునః. క్రమంగా ఆ బంగారపు గుడ్డు సూర్యుడు లేని చీకటితో ఆవరింపబడిన కాలంలో వేల సంవత్సరాలు గడిచేదాకా నిలబడింది. అందులో భగవంతుడు ప్రవేశించాట గుడ్డులో. ఆ గుడ్డులోంచి మత్స్యరూపాన్ని వదిలి విష్ణుత్వం పొందాడు. ఆ విష్ణుత్వం పొందగానే గుడ్డు క్రమంగా ఒక జీవిని కన్నది. ఆ గుడ్డులోంచి మొట్టమొదట పుట్టాడు ఒక ఆయన, ఆయనే మత్స్యస్వరూపుడైన సూర్యుడు. మృతే అండే జాయతే యస్మాత్ మార్తాండస్తేన సస్మృత. ఆ గుడ్డు దాంట్లో పుటకే ఉంది, అందులో జీవం లేదు, మృతమైన అండము నుండి పుట్టాడు కాబట్టి ఆయనకి మార్తాండుడు అన్నారు. ఆ అండంలో నుంచి సూర్యభగవానుడు పుట్టాడు. సూర్యుడు అందుకే విష్ణు స్వరూపుడు అన్నారు. ఆదిత్యుడు నారాయణుడే పిలువబడతాడు, అందుకే ఏమంటాం మనం సూర్యనారాయణ అంటాం. శ్రీ సూర్య నారాయణ వేద పారాయణ లోకరక్షామణి దైవ చూడామణి అంటున్నాం. సూర్యుడు నారాయణునిలో ఒక భాగం, ఆ స్వరూపం ఆ మృతాండం నుంచి పుట్టాడు కాబట్టి మార్తాండుడని పేరు పొందాడు కాబట్టి ఆయన విష్ణుస్వరూపుడు. ఆదిభూతుడు ఆదిత్యుడు. ఆ సూర్యుడు అందులో నుంచే పుట్టాడు, ఆ అండం వికసించింది, ఆ అండంలో నుంచే పుట్టాడు బ్రహ్మ కూడా. అందుకే సూర్యుడికి బ్రహ్మకి తేడాలా, ఇద్దరు ఒకే స్వరూపం, బ్రహ్మస్వరూపాలనే అంటారు. అందుకే సూర్యుడికి కూడా పరబ్రహ్మస్వరూప నీకు నమస్కారం అంటారు. ఆ ఇద్దరిలో ఎవరు ముందు పుట్టారనేది ఎవడు ఊహించలేడట. వెలుతురుతో ఈయన పుట్టాడు, ఆయన కూడా బ్రహ్మదేవుడు పుట్టాడు. బ్రహ్మదేవుడు ముందు ఒక ముఖంతో పుట్టి క్రమంగా పంచముఖుడై తర్వాత పంచముఖాల్లో ఒక ముఖం పోయి మళ్ళీ నాలుగు ముఖాలు వాడయ్యాడు. ఈ విధంగా బ్రహ్మ కూడా పుట్టాడు. మత్స్యము అంటే అర్థం ఏమిటి అంటే, అసలు కేవల సత్ చిత్ ఆనందరూప విష్ణువు ప్రవేశించి ఉండువాడు మత్స్యం. అందుకే భాగవత పురాణంలో కూడా చిత్రం చూసారా మీరు, ప్రపంచ ప్రళయముందొట్టి మత్స్యగాయత్రి ఎందు అధికరించి ఉండునో అదే భాగవతమని పిలవంబడు అంటాడు. భాగవతంలో మత్స్యగాయత్రి ఉన్నదట. మత్స్యం అంటే చాలామందికి ఊరికే చేప అంటే చేప అనుకుంటారు. మత్స్యం అంటే ఇటు నీళ్లల్లో కానీ అటు జల ప్రళయకాలంలో కానీ నాశనం లేకుండా కేవలం సచ్చిదానంద స్వరూపుడైన భగవంతుడు ప్రవేశించి ఉండే స్థానం అది మత్స్యం. అటువంటి మత్స్య స్వరూపం కాబట్టి ఈ పురాణానికి మత్స్య పురాణం అని పేరు వచ్చింది. కేవలం చేప పురాణం అని కాదు అక్కడ ఉద్దేశం, సచ్చిదానంద స్వరూపము అని అర్థం అనమాట. అందుకే ఈ మత్స్యగాయత్రి దేనిలో ఉంటుందో అంటే సత్యం పరం ధీమహి అనే శబ్దాన్నే మత్స్యగాయత్రి అంటారు. అది ఎందులో ఉందో అదే భాగవతం. అందుకే చివరి భాగవతం రాశాడు, ముందు మత్స్యపురాణం రాసి ఈ మత్స్యగాయత్రి మంత్రాన్ని ఏమో భాగవతంలో ఏమిడిచాడు, లాస్ట్ అండ్ ఫైనల్గా అందుకే ఏం రాశాడు, భాగవత పురాణం రాశాడు. రాయడం, పురాణాలు ఎప్పుడూ ఉన్నాయి. పురాణాలు ఒకడెవడో ఇవాడు కొత్తగా రాసిందని కాదు, పురాణములు ఉన్నవే. ఉన్న వాటిని విని ఏం చేశాడు వ్యాసుడు, పుస్తక రూపంలో పెట్టాడు. అంచేత వ్యాసుడు పురాణాలకి కర్త అయ్యాడు. చాలామంది రాయట్లే ఇప్పుడు పురాణాలు, పురాణాలు అంత పూర్వం లేవని కాదు అక్కడ ఉద్దేశం. ఉన్న వాటిని చక్కగా సారాంశంగా పచ్చికావ్యంగా రాశాడు. ఇప్పుడు ఉదాహరణకి నేను సహస్రావధానం పుస్తకం రాశాను, ఛందస్సు అనేది ఎప్పుడూ ఉంది. నేను రాశాను కాబట్టి అది పద్మాకర్ గారు రాశాను పద్యం అయింది. అలాగే ఈ పురాణములన్నీ నారదుని ద్వారానో బ్రహ్మ ద్వారానో విష్ణు ద్వారానో విని అవన్నీ వేదవ్యాసుడు ఒక పుస్తక రూపం ఇచ్చాడనమాట ఆ కథలకి, విన్న కథలకి. అందువల్ల వ్యాసుడు గ్రంథకర్త అయ్యాడు. కానీ అంత పూర్వం లేవని అనుకుంటే భ్రమస్వమ, పురాణం ఎప్పుడో ఉన్నది. పురాణం ఎప్పుడూ సృష్టిలో విష్ణువుతో పాటు ఉంటూనే ఉంటుంది. అది అందుకే వాటికి శాశ్వతత్వం ఉన్నది. అందువల్ల ఆదిలో ఆ భగవంతుడైన మత్స్యస్వరూపానికి సంబంధించిన పురాణం మత్స్యపురాణం ఇచ్చి చిట్ట చివర మత్స్యపురాణ అధిదేవత అయిన సత్యం పరం ధీమహి అనే మంత్రంతో కూడిన మత్స్యగాయత్రి మంత్రంతో కూడిన భాగవతం ఆయన రాశాడు. తర్వాత ఆ అండం రెండు ముక్కలయింది క్రమంగా. ఆ ముక్కల్లోంచి దిక్కులన్నిటికీ శాశ్వతమైన ఆకాశం పుట్టుకొచ్చింది. ఆకాశం, ఆ అండంలో ఒక మావి ఉన్నది. తల్లి కడుపులోంచి పిల్లవాడు పుట్టేటప్పుడు మావితో ఎలా పుడతాడో ఆ అండంలో కూడా ఒక మావి ఉన్నది. ఆ మావి క్రమంగా పర్వతములుగా మారింది. మావి దగ్గర ఒక నీటి బుడగ ఉంటుంది. అది బుడగ ఎప్పుడైనా సరే చూడండి, ఆ ఆవులు గేదెలు ఈనినప్పుడు ఆ నీటి బుడగ కనబడుతుంది మనకి. ఆ నీటి బుడగ మావితో సంబంధం ఉన్నది. అందులోంచి జల ప్రవాహాలు నదులు పుట్టుకొచ్చాయి. నానా రత్నములతో కూడిన సముద్రం ఏర్పడింది. మళ్ళీ పరమాత్ముడైన ఆ దేవుడు ఈ ప్రజలను సృష్టించడానికి సంకల్పించాడు, శత్రువులను అణిచేయాలనుకున్నాడు. ఆ ప్రజల్ని రక్షించడం కోసం ప్రజాపతి అనే పేరు ధరించాడు. ఆ ప్రజాపతియే బ్రహ్మదేవుడు. ఆ అండం చీలిపోయింది కాబట్టి, ఆ అండం చీలిన తర్వాత అందులోంచి పుట్టాడు కాబట్టి సూర్యుడికేమో చెప్పగా మృతమైన అండం నుంచి పుట్టాడు కాబట్టి చీలిపోతే చచ్చిపోయినట్టేగా, కోడిగుడ్డు పగలగొట్టాం చచ్చినట్టేది. అందులోంచి పుట్టాడు కాబట్టి సూర్యుడు ఏమని పిలువబడ్డాడు, మార్తాండు. ఆ మహాత్ముని రజోగుణమయమైన రూపంతో ఈ లోకాలకి మూల పురుషుడైన చతుర్ముఖ బ్రహ్మ భగవంతుడు నిలబడ్డాడు. ఇంకా దేవతలు రాక్షసులు మానవులు వీళ్ళందరూ ఈ రజోగుణ ప్రధానుడైన భగవంతుడు బ్రహ్మదేవుడు సృష్టి, మనంతా బ్రహ్మ సృష్టి అన్నమాట. అందుకే ఆయనని విధాత అని పిలుస్తాం. ఈ రజోగుణ ప్రధానమైన పరమాత్ముడి రూపానికి మరొక పేరు మహత్తత్వం. మహత్తత్వం నుంచి మనం పుట్టాం. మహత్తత్వాన్ని ఇంకో గుణం ఏమంటాం, రజోగుణం అంటాం. ఆ రజోగుణం ఉంటేనే సృష్టి. ఆ రజోగుణమే స్త్రీలలో రజస్సు అనే పేరుతో నెలకి 3 రోజులు బహిష్టు రూపంలో బయటకు వస్తుంది. అది ఉన్నప్పుడే స్త్రీ కూడా జన్మనివ్వగలుగుతుంది. ఆ రజోగుణమును ఆశ్రయించుకుని భగవంతుడు బ్రహ్మ ఉంటాడు. ఇది సృష్టిని నడపడం కోసం భగవంతుడైన బ్రహ్మదేవుడు నిర్ణయించిన ఒకనొక విచిత్రమైన వైకారికము ఒక వికారము అని మత్స్యరూపంతో ఉన్న విష్ణువు ఆయనకి చెప్పాడు. అప్పుడు మనువు ఆశ్చర్యపోయాడు, ఎంత విశేషం ఉంటుందా స్వామి సృష్టి. రావడానికి ముందు వింటున్నాడు, చేపతో వింటున్నాడు, ప్రళయకాలంలో వింటున్నాడు. ఆయన అడిగాడట, చతుర్ముఖత్వం అగమత్ కస్మాల్లోక పితామహ కథంచ లోకానసృజ బ్రహ్మ బ్రహ్మవిదం వరక అడిగాడు. లోక పితామహుడు బ్రహ్మ ముందు ఒక ముఖంతో పుట్టి తర్వాత ఐదు ముఖాలు కలవాడే మళ్ళీ నాలుగు ముఖాలు అయ్యాడు వాడని ఒకప్పుడు నువ్వు చెప్పావు, విన్నాను. ఆయన ఎందుకలా ఇన్ని ముఖాలు అయ్యి చిట్ట చివరికి చతుర్ముఖుడయ్యాడు? బ్రహ్మవేత్తలలో శ్రేష్ఠుడైన బ్రహ్మ లోకాలు ఎలా సృష్టించాడు చెప్పమనగానే ఆయన చెప్పాట. ఆ మత్స్యం, దేవతలకి పితామహుడైన బ్రహ్మ పుట్టాడు తామర పువ్వులోంచి పుట్టినప్పుడు. అసలు నేనెవ్వండి, ఏం చెయ్యాలని భావన చేశాడు. అప్పుడు తపస్సు చెయ్యి, తపస్సు చెయ్యి అని వినబడింది. తపస్సు ఆచరించాడు, కఠోర తపస్సు చేశాడు. అప్పుడు ఆయన ఏం పట్టించుకోలే, తనను తానే ధ్యానం చేసుకున్నాడు. క్రమంగా ఆయనకి ఆ ధ్యానంలో ఉండగా మొట్టమొదట ఉపాంగాలు, అంగాలతో, పదాలతో, క్రమంతో అంటే ఘనజట మొదలైన వాటితో వేదాలు సాక్షాత్కరించాయి. నిత్య శబ్దమయం పుణ్యకరం శతకోటి గ్రంథం అంటే 32 లక్ష అక్షరాల గ్రంథం. శతకోటి గ్రంథం అంటే అంత విస్తారం, 100 కోట్ల శ్లోకాలతో పురాణం పుట్టుకొచ్చింది. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఈ 3వ శ్లోకం. పురాణం ధర్మశాస్త్రాన్ని ప్రథమం బ్రహ్మణాస్మృతం నిత్య శబ్దమయం పుణ్యం శతకోటి ప్రవిస్తరం అనంతరంతు వక్త్రేభ్యో వేదాహతస్య వినిశ్రుతాః మీమాంసాః న్యాయ విద్యాశ్చ ప్రమాణాష్టక సంయుతాః. 3-4 శ్లోకాలు ఇప్పుడు నేను మీకు చదివా. దాని అర్థం ఏమిటో తెలుసా? ముందుగా 100 కోట్ల శ్లోకములతో బ్రహ్మగారు పురాణమును స్మరించుకొనెను. అంటే పూర్వం ఎంత పూర్వం వినున్నాడుగా, ఆ విన్న పురాణములను స్మరించి బయటికి తీసుకొచ్చాడు. అంటే మొట్టమొదట ఏం స్మరించాడు ఆయన? పురాణములే స్మరించాడు. అప్పుడు బ్రహ్మగారు స్మరించిన పురాణములు ఎన్ని శ్లోకములు? 100 కోట్లు. ఇప్పుడు 100 కోట్లు మనం కలియుగంలో వినలేము, తస్తాం, చచ్చినా వినలేము. అందుకని మనకి దేవతలు వాళ్ళు క్రమక్రమంగా తగ్గించి చిట్ట చివరికి భాగవతం 18,000 అని, ఇంకో పురాణం ఏమో 15,000 అని, స్కాంద పురాణం అయితే దాదాపు 100,000 శ్లోకాలని ఇలా తగ్గించి ఇచ్చారు. ఆ ఇచ్చిందని చెప్పడానికే 96ను మొదలెడితే 2004 వచ్చింది. ఇంకెన్నాళ్ళు పడుతుందో తెలియదు. ఈ ఇన్నేసేళ్ళు పడుతోంది 18 పురాణాలు. ఇది తగ్గిస్తే షార్ట్ కట్ సారాంశం ఇచ్చాడు వ్యాసుడు. ఈ వ్యాసుడు విన్నదే వింటే మనకు ఆయుర్దాయం ఒక్కొక్కడికి కనీసం 25,000 సంవత్సరాలు కావాలి. మళ్ళీ వ్యాసుడు కాకుండా బ్రహ్మగారు విన్నది కావాలంటే అట్లీస్ట్ 100,000 సంవత్సరాల ఆయుర్దాయం కావాలట మనం. అది అంతా వినాలంటే ఆ యోగం కూడా పడుతుందిలేండి. ఇలా పురాణాలు వినగా వినగా మనకు మాత్రం 100,000 ఏళ్ళు రావా, ఆపై బ్రహ్మలోకానికి వెళ్ళకపోతామా, ఇంకా పైకి వెళ్ళి ఊర్ధ్వలోకాల్లో ఏమణి ద్వీపంలోనో చేరకపోతామా, అప్పుడు ఈ పురాణాలన్నీ చేయలేకపోతున్నామా? ఎంతోమంది మహానుభావులు ఉన్నారు, అలాంటి సాధనాపరులు ఉన్నారు. కొంచెం మీలో ఎవరైనా నాకంటే ముందు అక్కడ సీట్ సంపాదిస్తే కొంచెం నాకు కూడా రిజర్వేషన్ అట్టే పెట్టండి, నన్ను మాత్రం మర్చిపోతండి. పదే పదే విజ్ఞప్తి చేస్తున్నాను. అంచేత మహానుభావులు ఆయన అంత అద్భుతమైన పురాణాన్ని ఇచ్చాట. అనంతరంచ వక్త్రేభ్య, ఆ తర్వాత అతని ముఖాల నుంచి వేదములు ప్రత్యక్షమయ్యాయి. తర్వాత 8 పుట్టుకొచ్చేయట ప్రమాణాలు. ప్రమాణాలను 8 అంటాం. ప్రత్యక్షం, అనుమానం, ఉపమానం, ఆగమము, అర్థాపత్తి, అసంభవం, ఐతిహ్యం, పురాణం. ఈ అనుమానాలు అంటారు వీటిని. కొన్ని ఉంటాయండి, కళ్ళదారా చూస్తేనే అన్నం ఉడకడం కళ్ళారా చూసాం, ఓహో అన్నం ఇలా ఉడుకుతుంది అంటాం. మరి కొన్ని ఉన్నాయి అనుమానం ద్వారా తెలుసుకోవటమే. అక్కడికి వెడితే పొట్టు ఉంది కాబట్టి పాము ఉండొచ్చు అని అనుమానిస్తాం. అందులో ఉందో లేదో తెలియదు మనకి, కానీ పొట్టలో పాము ఉంటుంది కాబట్టి భయం. చెయ్యి ఎట్టగలమా పొట్టలో? చూస్తూ చూస్తూ పెట్టలేము. ఏ పొట్టలో ఏ పాము ఉండదు, ఏం పర్వాలేదండి పొట్టలో పాము ఉంటుందని ఎవడు చెప్పాడు వాడు మొహం? ఆయన ధైర్యం చేసి పెట్టేవాడు ఒకడో ఉండడు. అలాగే అడవిలో కీకారణ్యంలోకి వెళ్ళాం, ఏమో పులి ఉంటుందని రాశాడు అక్కడ, టైగర్ జోన్ అన్నాడు. ఎవడికోడికి భయమేగా, నాతో పాటు రమ్మంటే ఎన్నో చోట్ల అలాగే అడిలిపోయారు. ఒకసారి శబరిమలకి వెళ్ళినప్పుడు 2000 సంవత్సరంలో మేము 4 వెళ్ళాం. ఇంకొంచెం ముందుకు వెడదామంటే టైగర్ జోన్ అన్నాడండి, భయంగా ఉందండి అంటాడు. అంటే జోన్ అని పెడితేనే అడిగి చూస్తున్నాం మనం అని అనుమానం. చూడకపోయినా చూస్తే చెప్పలేం. పులికి ఎదురుగుండా వెళ్ళి, హలో పులి గారు, టైగర్ గారు, హౌడు యూడు అంటే టైగర్ ఫుడ్ వీడు అవుతాడు అప్పుడు. అదనమాట. ఇంకా ఉపమానం, ఉపమానం అంటే ఒకదాన్ని మరొకదానితో పోల్చడం అన్నమాట. ఆగమం రాబోయే దాన్ని బట్టి చెబుతాం అనమాట. రేపు ఫలానా దాన్ని బట్టి ఇప్పుడు కుక్కలు అరిచేయి కాబట్టి ప్రళయం వస్తుందని ఊహించామా లేదా? కుక్కలు అరుస్తాయి సముద్రాలు పొంగే ముందు, భూకంపాలు వచ్చే ముందు. ఇవి ఆగమం అంటారు. అర్ధాపత్తి అంటే ఫలానా శ్లోకంలో ఈ అర్థం ఉంది, ఈ అర్థాన్ని బట్టి మనం ఖచ్చితంగా కనిపెట్టచ్చు అని. అసంభవం కొన్ని ఇంకెలా జరగదు అంటాం, అంత పూర్వం జరగలేదు కాబట్టి. తర్వాత ఐతిహ్యం, మన పూర్వం ఇలా ఉందని చెప్పారు మన వాళ్ళు. 1914 ఇలా జరిగిందిట, ఆ మధ్య 1977 ఎప్పుడు దివిసేమ వచ్చింది అని చెప్పారు మన వాళ్ళు. అది నమ్మాలి. అప్పుడు నేను లేను, అప్పుడు ఎలా జరిగింది, అది వస్తే అబద్ధం అంటే ఎలాగా, అప్పుడు చూసిన వాడు ఉన్నాడుగా, అది ఐతిహ్యం. ఇంకా పురాణం, పురాతి నవమితి పురాణం, పాతది ఎప్పుడు కొత్తగానే ఉంటుంది. నిన్న ఇలాగే జరిగింది, ఇవాళ ఇలా జరిగింది, రేపు అలాగే జరుగుతుంది. రోజు అన్నం అలాగే తింటాం, రోజు చెవులతో ఇలాగే వింటాం, రోజు ఇలాగే నడుస్తాం. ఇలా 8 ఉన్నాయి. వీటి గురించి వివరంగా చెప్పుకుంటూ వెడితే ఈ మత్స్య పురాణం ఈ ఏడాది కాదు కదా, వచ్చే ఏడాది కూడా అవ్వదు. ఎంచేదంటే 8 అంత పెద్ద విశేషాలు ఉన్నవి. ఇవి కూడా బయటకు వచ్చాయట, న్యాయ విద్యలు బయటకు వచ్చాయట తర్వాత ఆయన దగ్గర నుంచి. అసలు న్యాయం అంతా ఆయనది, ఇప్పుడున్న లాలన్నీ విచిత్రమైన లాలు. తర్వాత వేదాలు ఆవృత్తం చేయడం కోసం ఆయన మనస్సు నుంచి మానస పుత్రులు పుట్టారు. వారే మరీచి, అత్రి, అంగిరుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, ప్రచేతుడు, వశిష్ఠుడు, భృగువు, నారదుడు. వీరంతా జీవపుత్రులట. అంటే తమ ద్వారా పుత్రుల్ని కానీ లేక కావ్యాలను కానీ ఉత్పన్నం చేశారు. మరీచి ఆయన కొడుకులేగా కొంతమంది మా దక్షుడు మొదలైన వాళ్ళు. అత్రి ఆయనకి కొడుకున్నాడు, దత్తాత్రేయుడు ఆయన కొడుకే. అంగిరుడు ఆయన కొడుకు బృహస్పతి. పులస్త్యు బ్రహ్మ ఆయన కొడుకే విశ్రవసుడు, ఆయన కొడుకే రావణుడు. ఇలా వీళ్ళంతా తమ శరీరాల నుంచి పుత్రుల్ని పుట్టించారు. ఒక్క నారదుడు ఉన్నాడు ఇందులో, ఈయన శరీరము నుంచి మాత్రం పుత్రుల్ని పుట్టించరా. కానీ ఏం చేశాడు, భాగవతం వంటి గ్రంథాలు ఇచ్చాడు లోకానికి. అంచేత ఆయన కూడా గ్రంథకర్త అయ్యాడు. ఇక ఆత్మహీనులు కొంతమంది పుట్టారు. అంటే దేహము లేని వాళ్ళు అని అర్థం. ఈ దేహం లేని వాళ్ళు ఎవరు అంటే మన్మధుడు. మన్మధుడికి శరీరం ఉండదు. మన్మధుడికి శరీరం ఏంటి, మన వికారమే మన్మధుడు అని తెలుస్తుంది. వసంతుడు, క్రోధం, కోపానికి రూపమేమిటి, అన్నాడా ఓహో వీడు కోపిష్టే అని తెలుస్తుంది మనకి. ఆపై కింది పెదవి నుంచి, బ్రహ్మ కింది పెదవి నుంచి పుట్టట, లోభం. వాడికి డబ్బంటే పిచ్చవాడికి, వస్తువులంటే వ్యామోహం. చచ్చిన వాడు ఎవడికి ఒక రూపాయి తీసివ్వలేడు అనమాట వాడి బతుకంతే. ఇంకా బుద్ధి నుంచి మోహం పుట్టుకొచ్చింది. మోహానికి రూపం ఉండదు, వీళ్ళంతా దేహం లేని వాళ్ళు అన్నారు. అహంకారం నుంచి మనస్సు పుట్టింది. చెవి నుండి ప్రమోదం, సంతోషం పుట్టిందిట. అందుకే ఎప్పటికూడా చెవిలో మంచి మాటలు పడగానే ఆహా అని ఆనందం కలుగుతుంది. కన్నుల నుంచి పుట్టేట దిక్కుమాలాడు మృత్యువు. కన్నుల నుంచి బ్రహ్మదేవుడి కళ్ళ నుంచి పుట్టాడు మృత్యువు. వాడికి కూడా రూపం ఉండదు, టక్కు నుంచి పట్టుకుపోతాడు. ఇలాగే కూర్చున్నాడండి, వెళ్ళిపోయాడండి అంటాం మనం. మనం చూస్తూనే ఉంటే ఆశ్చర్యం. 1000 పదార్లు ఇస్తానంది ఒక ఆవిడ, ఆవిడ కనపడకుండా పోయింది డామ్మంది. ఏం ఉపయోగం, ఎక్కడ ఎవడిస్తాడో 1000 పదార్లు ఎగిరిపోయింది. కన్నుల నుంచి పుట్టిన బుచ్చిదేవత పట్టుకుపోయాడు. అందుకే ప్రామిస్ చేయడం కొద్ది తక్షణం ఇచ్చి పొమ్మన్నారు. తర్వాత అంగజ అనే ఒక కన్యామణి పుట్టిందిట, ఆవిడ రతీదేవి అని కూడా పిలువబడుతుంది. వీళ్ళంతా పుట్టుకొచ్చారు. ఇప్పుడు మనువు గారికి మళ్ళీ అనుమానం వచ్చింది. ఏమయ్యో, బుద్ధేర్ మోహో హ్యహంకారాన్ మనోభూతి కీర్తితం అహంకార సుతః కోవా బుద్ధిర్నామకి ముచ్యతే. ఏమయ్యా, బుద్ధి కొడుకు మోహం అంటున్నావు, అహంకారం యొక్క పుత్రుడు మనస్సు అన్నావు. అసలు బుద్ధి అంటే ఏమిటి, అహంకారం అంటే ఏమిటి, ఆ అహంకార కుమారుడైన మనస్సు అంటే ఎవరు అని అడగ్గా అప్పుడు ఆయన గారికి మత్స్యం గారు చెబుతున్నారు ఆ విశేష ఘట్టాలు. రేపు సభాయి జనమ. మరువు మత్స్య పురాణంలో మత్స్య రూపుడై ఉన్నటువంటి శ్రీమన్నారాయణుణ్ణి సృష్టి విశేషాలు, ప్రళయకాలాది విశేషాలు అడగ్గా ఆయన దానికి తగినటువంటి సమాధానాన్ని చెప్పి, ముందుగా పురాణాలు బ్రహ్మదేవుడు విన్నాడని, అనంతరం ఆయన ముఖం నుంచి వేదములు బయటకు వచ్చాయని, ఆయన శరీరంలో ఉండే సంకల్పాలను బట్టి ఒక్కొక్క అవయవం నుంచి ఒక్కొక్కరు పుట్టుకొచ్చారని చెప్పాడు. కళ్ళల్లో నుంచి మృత్యువు పుట్టిందని, అంగజ అనే పేరుతో ఉండే ఒకనొక కన్య పుట్టిందని చెప్పగా, అప్పుడు ఆ మనువు ఆయనని ఇలా అడిగాడు, బుద్ధి కొడుకు మోహం అన్నావు, అహంకారానికి పుత్రుడు మనస్సు అన్నావు. అసలు ఈ బుద్ధి అంటే ఏమిటి, అహంకారానికి కొడుకైన మనస్సు అంటే ఏమిటి, అవి ఎటువంటివి అని అడగ్గా మత్స్యం సమాధానం చెప్పిందట. సత్వం రజస్తమశ్చైవ వగుణత్రయముదాహరతం, సత్వం రజస్తమశ్చైవ గుణత్రయముదాహృతం, సమాన స్థితి రేతేషాం ప్రకృతి పరికీర్తిత. ఈ లోకం అంతా మూడు గుణముల వల్ల పుట్టింది, మూడు గుణాలతో నిండి ఉంది. ఆ మూడు గుణాలనే సత్వము రజస్సు తమస్సు, సత్వ రజస్తమో గుణాలు అంటారు. ఈ మూడు గుణాలు సమానంగా ఉంటే దానినే ప్రకృతి అవ్యక్తము అని పిలుస్తారు. ఈ మూడు సమానంగా ఎవరిలో ఉండవండో, ఒక్కొక్కడిలో సత్వగుణం ఎక్కువ ఉంటుంది. అందుకే వాడిని మీరు తిట్టినా తొందరపడి కోపం ప్రదర్శించడు, తేలిగ్గా తీసుకుంటాడు. నిందా స్తుతి రెండు సమానంగా తీసుకుంటున్నాడు అంటే వాటిలో సత్వగుణం ఎక్కువ ఉంది. రజోగుణం ఎక్కువ ఉందనుకోండి, కొంచెం జరగమనండి, నన్ను జరగమంటావా, నువ్వు జరుగు అంటూ